We have been studying through the Bible.
మనము బైబిల్ అధ్యయనం చేస్తున్నాం.
Started in Genesis and now we have finished Philippians. We are going to Colossians today.
ఆదికాండము నుండి ప్రారంభించి ఫిలిప్పీలో రాసిన పత్రికను మనం ముగించాం. ఈ రోజు కొలొస్సయులకు రాసిన పత్రికను చూడబోతున్నాం.
Colossians we can say is like a twin epistle to Ephesians.
ఎఫెసీయులకు రాసిన పత్రికకు కొలొస్సయులకు రాసిన పత్రిక కవల పత్రిక అని మనం చెప్పవచ్చు.
There's a lot of similarity between the two.
ఈ రెండింటి మధ్య కూడా ఎంతో సారూప్యత ఉంటుంది.
అండ్ వీ కెన్ సే దే ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్.
ఆ రెండు పత్రికలు కూడా ఒకదానికొకటి సహాయపడేవిగా ఉన్నాయని మనం చెప్పవచ్చు.
లైక్ టూ లెగ్స్ వీ స్టాండ్ ఆన్.
మనం నిలబడే రెండు కాళ్ల వలె.
ద డిఫరెన్స్ ఇస్ దిస్.
వాటి మధ్య భేదము ఈ విధంగా ఉంది.
ఇన్ ఎఫీషియన్స్ ది ఎంఫసిస్ ఇస్ దట్ వీ ఆర్ ఇన్ క్రైస్ట్.
ఎఫెసీయుల్లో నొక్కి చెప్పింది ఏమిటంటే మనము క్రీస్తులో ఉన్నాము.
అండ్ వెన్ వీ స్టడీడ్ ఎఫీషియన్స్ వీ సా హౌ ఇన్ క్రైస్ట్ కమ్స్ మెనీ టైమ్స్.
మనం ఎఫ్సి పత్రికను అధ్యయనం చేసినప్పుడు మనం చూసాము క్రీస్తులో అనే మాట ఎన్నిసార్లు వచ్చిందో.
ఇన్ కొలాసియన్స్ ది ఎంఫసిస్ ఇస్ క్రైస్ట్ ఇన్ అస్.
కొలసీయుల్లో నొక్కి చెప్పింది ఏమిటంటే మనలో ఉన్న క్రీస్తు.
రీడ్ దట్ ఇన్ కొలాసియన్స్ 1:27 క్రైస్ట్ ఇన్ యూ ఇస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ.
కొలసి 1:27 మనం చదువుతాం, మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు.
సో దీస్ టూ ట్రూత్స్ ఆర్ బోత్ నెసెసరీ ఫర్ అస్ టు లివ్ ద క్రిస్టియన్ లైఫ్.
క్రైస్తవ జీవితం జీవించటకు గాను ఈ రెండు సత్యములు కూడా మనకు అవసరమే.
గాడ్ ప్లేస్డ్ అస్ ఇన్ క్రైస్ట్.
దేవుడు మనల్ని క్రీస్తులో ఉంచాడు.
సో వి డైడ్, బరీడ్, రోజ్ అగైన్ అండ్ అసెండెడ్ విత్ హిమ్.
మనం ఆయనతో పాటు మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచి ఆయనతో పాటు ఆరోహణమయ్యాం.
ది అదర్ ట్రూత్ ఇస్ దట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ అస్.
మరొక సత్యం ఏమిటంటే క్రీస్తు మన యందు నివసిస్తున్నాడు.
సో గ్రేటర్ ఇస్ హీ హూ ఇస్ ఇన్ అస్ దెన్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ అండ్ ఎవ్రీవన్ ఇన్ ద వరల్డ్.
ఈ లోకంలో ఉన్న ఎవరికంటే కూడా మరియు దేనికంటే కూడా మనలో ఉన్నవాడే గొప్పవాడు.
సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్.
కాబట్టి మనం ఎటువంటి భయమును కలిగి ఉండము.
అండ్ బికాస్ క్రైస్ట్ ఇస్ ఇన్ అస్ వీ కెన్ ఫుల్ఫిల్ గాడ్స్ ప్లాన్ ఫర్ అస్ జస్ట్ లైక్ జీసస్ ఫుల్ఫిల్ వెన్ హీ వాస్ ఆన్ ఎర్త్.
యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చినట్లుగా క్రీస్తు మనలో ఉన్న కారణాన్ని బట్టి మనం కూడా దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చవచ్చు.
కొలాసియన్స్ ఆల్సో వాస్ రిటన్ ఫ్రమ్ ఎ ప్రిజన్.
కొలసీలకు రాసిన పత్రిక కూడా చెరసాల నుండి వ్రాయబడింది.
జస్ట్ లైక్ ఎఫీషియన్స్.
ఎఫెసీ పత్రిక వలె.
నౌ ఇన్ కొలాసియన్స్ 2:9
కొలసీ 2:9
వి రీడ్ అబౌట్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ వాస్ సీన్ ఇన్ క్రైస్ట్ ఇన్ బాడీలీ ఫామ్.
మనం చూస్తూ ఉన్నాము దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.
సో వెన్ జీసస్ వాక్డ్ ఆన్ ది ఎర్త్ ఇన్ ఎ బాడీ దేర్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ వాస్ సీన్ దేర్.
యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీరంలో నడుస్తూ ఉన్నప్పుడు దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత కూడా అక్కడ చూశాం.
దేర్ ఆర్ టూ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ రిలీజియన్స్ కన్సర్నింగ్ ద హ్యూమన్ బాడీ.
మానవుని యొక్క శరీరం గురించి రెండు విపరీత ధోరణులు గల బోధలు మతాల్లో ఉన్నాయి.
వి ఫైండ్ ఇన్ many religions one extreme is where the human body is considered as evil.
Oka vipreetamaina dhoranam emitante aneka mathallo manam chustu untam manavuni yokka shariramu dushtatvamto nindindi.
And so they teach asceticism, yoga, control of all your bodily desires.
కాబట్టి సన్యాసులు వలె ఉండాలని, యోగా చేయాలని, దాని ద్వారా శరీరం యొక్క కోరికలన్నింటిని అదుపులో ఉంచుకోవాలని వారు బోధిస్తూ ఉంటారు.
ఈవెన్ టీచ్ దట్ సెక్షువల్ రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇస్ బ్యాడ్ అండ్ రాంగ్.
భార్య భర్తల మధ్య ఉండే లైంగిక సంబంధం కూడా చెడ్డది, తప్పు అని వారు బోధిస్తూ ఉంటారు.
బికాజ్ ఎవ్రీథింగ్ ఇన్ ద బాడీ ఇస్ ఈవిల్, ఆల్ డిజైర్స్.
ఎందుకంటే శరీరంలో ఉన్న ప్రతిదీ కూడా చెడ్డది, తప్పు అని వారు చెప్తూ ఉంటారు.
సో యు హావ్ టు ఓవర్కమ్ ద డిజైర్ ఫర్ ఫుడ్, స్లీప్, ఎవ్రీథింగ్.
కాబట్టి ఆహారమును గురించిన కోరిక, నిద్రను గురించిన కోరిక అన్నింటినీ కూడా జయించాలని వారు చెప్తారు.
That is one extreme.
అది ఒక విపరీతమైన ధోరణి.
The other extreme is where people say that we can indulge all these desires of the body.
వేరొక విపరీతమైన ధోరణి ఏమిటంటే ఈ కోరికలన్నింటిని కూడా మన శరీరంలో అనుభవించాలి అని వారు చెప్తుంటారు.
In many religions and in false Christianity also.
అనేకమైన మతముల్లో మరియు తప్పుడు క్రైస్తవత్వంలో కూడా.
Where indulging the body's appetites.
శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకోవటం.
ఇన్ సమ్ రిలీజియన్స్ దేర్ ఆర్ టెంపుల్ ప్రాస్టిట్యూట్.
కొన్ని మతముల్లో ఆలయంలో ఉండే వేశ్యలు ఉంటారు.
టు హెల్ప్ పీపుల్ టు ఇండల్జ్ దేర్ బాడీలీ లస్ట్.
ప్రజలు వారి శరీరం యొక్క మోహమును తీర్చుకునేటట్లుగా.
ద నేమ్ ఆఫ్ రిలీజియన్.
మతం పేరు మీద.
అండ్ దెన్ ఆల్సో దేర్ ఆర్ ఇన్ క్రిస్టియానిటీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ టీచింగ్ ఆన్ ప్రాస్పెరిటీ అండ్ కంఫర్ట్ సో దట్ indulging the body is considered to be the mark of God's blessing.
క్రైస్తవత్వంలో కూడా అనేక చోట్ల భౌతిక పరంగా అభివృద్ధి చెందటం, సుఖ సౌఖ్యాలను పొందటం, ఆ విధంగా శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకునేటట్లు వారు బోధిస్తూ ఉంటారు.
బట్ జీసస్ కేమ్ అండ్ రివీల్ సంథింగ్ ఎల్స్.
కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వేరే దాన్ని బయలుపరిచారు.
గాడ్ క్రియేటెడ్ ద బాడీ, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద బాడీ.
దేవుడు శరీరాన్ని సృష్టించాడు, ఆ శరీరంలో ఏ తప్పు లేదు.
ఇట్స్ ఫ్రమ్ ద హార్ట్ దట్ సిన్ పొల్యూట్స్ ద బాడీ.
హృదయం నుండి పాపం వచ్చి శరీరాన్ని కలుషితం చేస్తుంది.
జీసస్ కేమ్ came with a body just like ours and there was no trace of sin in him.
యేసు క్రీస్తు ప్రభు మనవంటి శరీరమును కలిగి ఉన్నాడు కానీ ఆయనలో పాపము యొక్క జాడ కూడా ఎక్కడా లేదు.
To prove that you can have a human body and never sin.
నీవు మానవ శరీరాన్ని కలిగి ఉండి పాపం చేయకుండా ఉండవచ్చు అని రుజువు చేయటకు.
And have no sin at all.
మరియు ఆయనలో ఎటువంటి పాపము లేదు.
One day in eternity we will still have a human body and there'll be no sin.
ఒకానొక రోజు నిత్యత్వంలో కూడా మనం మానవ శరీరాన్ని కలిగి ఉండి పాపం లేకుండా ఉంటాం.
And the opposite example is Satan.
దానికి వ్యతిరేకమైన ఉదాహరణ సాతాను.
Who is full of sin even though he doesn't have a body.
అతనికి శరీరం లేనప్పటికీ పూర్తిగా పాపంతో నిండిపోయాడు.
These two examples, Jesus who had a body and no sin.
ఈ రెండు ఉదాహరణలు యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని కలిగి ఉండి పాపం లేకుండా ఉన్నారు.
And Satan who has no body and full of sin.
మరియు సాతాను శరీరము లేకుండా పూర్తిగా పాపంతో నిండిపోయాడు.
Teaches one thing that sin is not originating in the human body.
ఇది మనకి ఏం బోధిస్తుందంటే పాపము మానవ శరీరంలో ప్రారంభం కావట్లేదు.
So we must not have any extreme teachings in this area.
కాబట్టి ఈ విషయంలో మనం ఎటువంటి విపరీత ధోరణులు గల బోధలు కలిగి ఉండవలసిన అవసరం లేదు.
We certainly need to deny ourselves anything that will lead to sin.
మనల్ని పాపమునకు నడిపించే దేన్నైనా కూడా మనం తప్పకుండా తిరస్కరించాలి.
But the desires God has placed in our body can be enjoyed in legitimate ways.
కానీ దేవుడు మన శరీరంలో ఉంచిన కోరికను న్యాయబద్ధంగా మనం అనుభవించవచ్చు.
This is one of the truths that Colossians is trying to emphasize.
కొలసీయులకు రాసిన పత్రికలో నొక్కి చెప్పాలనుకున్న ఒకనొక అంశం ఇది.
In chapter 1 he speaks about the preeminence of Christ.
ఒకటో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువును గురించిన మూడు అంశములను ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు.
First of all he begins with a thanksgiving to God just like he does in most of his letters.
దాదాపుగా ఆయన అనేకమైన తన పత్రికల్లో చేసినట్లుగా మొట్టమొదట దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మొదలుపెట్టాడు.
Paul had a very good habit of giving thanks for people.
ప్రజల గురించి కృతజ్ఞతలు చెల్లించే మంచి అలవాటును పౌలు కలిగి ఉన్నాడు.
Even the carnal Corinthians he found something in them to be thankful.
శరీరానుసారులైన కొరింథీయుల్లో కూడా వారిని గురించి కృతజ్ఞతలు చెల్లించుటకు వారిలో మంచిని కనుగొన్నాడు.
When we have the eyes of God we will see something good even in people who got many other things wrong.
మనము దేవుని దృష్టితో చూసినట్లయితే ప్రజల్లో ఎన్నో చెడు సంగతులు ఉన్నప్పటికీ వారిలో ఎంతో కొంత మంచిని చూడగలము.
And we will be able to appreciate those good things.
మరియు ఆ మంచి విషయములను మనము ప్రశంసించగలము.
And that's what we see an example in the Holy Spirit inspired epistles of Paul.
పరిశుద్ధాత్ముడు ప్రేరేపించిన పౌలు యొక్క పత్రికల్లో అదే మాదిరిని మనం చూడగలము.
So he says in verse 3 of chapter 1 we give thanks to God.
మొదటి అధ్యాయం 3వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
Always praying for you.
ఎల్లప్పుడూ మీ గురించి ప్రార్థన చేస్తున్నాము.
Paul did not plant the church in Colossae.
కొలస్సులో ఉన్న సంఘమును పౌలు స్థాపించలేదు.
It was probably planted verse 7 by Epaphras, a fellow bond servant and a servant of Christ.
క్రీస్తు పరిచారకుడును మరియు పౌలు యొక్క తోటి దాసుడైన ఎఫెఫ్రా దాన్ని స్థాపించి ఉండుంటాడు.
ఇట్స్ పాసిబుల్ దట్ వెన్ పాల్ వాస్ ఇన్ ఎఫెసస్ ఫర్ 3 ఇయర్స్ ఎఫెఫ్రస్ మే హావ్ గాన్ అవుట్ ఫ్రమ్ దేర్ విత్ ఎన్కరేజ్మెంట్ ఫ్రమ్ పాల్ అండ్ ప్లాంటెడ్ దిస్ చర్చ్ ఇన్ కొలాసీ.
బహుశా పౌలు ఎఫెసులో 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎఫెఫ్రా అక్కడ పౌలు ద్వారా ప్రోత్సహించబడి కొలసీకి వెళ్లి అక్కడ సంఘాన్ని స్థాపించి ఉండుంటాడు.
అండ్ హీ గివ్స్ థ్యాంక్స్ టు దీస్ టు గాడ్ బికాజ్ ఆఫ్ ద ఫెయిత్ ఆఫ్ దీస్ కొలాసియన్స్ వర్స్ 4 అండ్ ద లవ్ విచ్ దే హావ్ ఫర్ ఆల్ పీపుల్.
ఈ కొలసీలు కలిగి ఉన్న విశ్వాసమును గురించి మరియు పరిశుద్ధుల అందరి మీద వారికున్న ప్రేమను గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు.
అండ్ బికాజ్ ఫ్రూట్ ఇస్ కంటిన్యూస్లీ ఇంక్రీసింగ్ వర్స్ 6 ఇన్ దేర్ లైఫ్ ఇన్ ద చర్చ్.
మరియు వారి జీవితంలో మరియు వారి సంఘములో ఫలము ఫలించుచు వ్యాపించుచు ఉన్న కారణాన్ని బట్టి కూడా.
అండ్ హిస్ ప్రేయర్ ఫర్ దెమ్ ఇన్ కొలాసియన్స్ 1:9
కొలసి 1:9 వారి గురించిన ప్రార్థన ఏంటంటే
దట్ దే మే బి ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ విల్ ఇన్ ఆల్ స్పిరిచువల్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్.
వారు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ఉండవాలని ఆయన ప్రార్థన అయినది.
వన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ దట్ వర్స్ రీడ్స్ లైక్ దిస్.
ఒక తర్జుమాలో ఈ వచనం ఈ విధంగా రాయబడింది.
హీ సేస్ ఐ యామ్ ప్రేయింగ్ దట్ యు విల్ లుక్ అట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్స్ వ్యూ పాయింట్.
మీరు దేవుని దృష్టితో అన్నింటినీ చూడాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను.
That is the meaning of filled with the knowledge of his will in all spiritual wisdom and understanding.
సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము కలిగి ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించుటంటే అర్థం ఇదే.
That means you look at all people and all circumstances on earth from God's viewpoint.
భూమి మీద ఉన్న ప్రతి పరిస్థితిని కూడా ప్రతి మానవుణ్ణి కూడా దేవుని యొక్క దృష్టిలో చూడటం.
Now you know that if you get up into a plane things on earth look very small.
మనం ఒక విమానంలో పైన ఉన్నప్పుడు భూమి మీద ఉన్న సంగతులు చాలా చిన్నగా కనపడతాయి. ఉంటాయి.
హ్యూజ్ స్కై స్క్రేపర్స్ లుక్ లైక్ స్మాల్ టాయ్ బిల్డింగ్.
అనేక అంతస్తులు కలిగిన ఒక భవనం కూడా చిన్న బొమ్మ వలె కనపడుతుంది.
కార్స్ లుక్ లైక్ టాయ్ కార్స్.
కార్లేమో బొమ్మల కార్ల వలె కనపడతాయి.
బట్ వెన్ వీఆర్ డౌన్ ఆన్ ఎర్త్ దీస్ థింగ్స్ లుక్ సో బిగ్.
కానీ మనం భూమి మీద ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎంతో పెద్దగా కనిపిస్తూ ఉంటాయి.
సో మెనీ థింగ్స్ దట్ లుక్ బిగ్ వెన్ వీ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ఎర్త్స్ లెవెల్ బికమ్ స్మాలర్ అండ్ స్మాలర్ ద హైయర్ వీ గో అప్.
కాబట్టి ఈ భూమి మీద మనం చూసేటప్పుడు పెద్ద పెద్దగా కనపడే ఇవన్నీ కూడా మనం పైకి ఎదిగే కొలది కూడా ఎంతో చిన్నగా చిన్నగా కనపడుతూ ఉంటాయి.
స్పిరిచువల్లీ ఆల్సో దిస్ ఇస్ ట్రూ.
ఆత్మీయంగా కూడా ఈ విధంగానే ఉంటుంది.
దట్ మెనీ థింగ్స్ దట్ వీ థింక్ ఆర్ సో ఇంపార్టెంట్
ఎంతో ప్రాముఖ్యము అని మనం అనుకున్న అనేక విషయాలు
వెన్ వీ మూవ్ అప్ టు గాడ్స్ వ్యూ పాయింట్ దే ఆర్ నాట్ సో ఇంపార్టెంట్.
దేవుని దృష్టిలో అవి అంత ప్రాముఖ్యమైనవి కావు.
మనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ కన్సిడర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆన్ ఎర్త్.
ఈ భూమి మీద ధనము అనేది ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనది.
అండ్ ద మోర్ యూ హ్యావ్ ఆఫ్ ఇట్ ద మోర్ పీపుల్ థింక్ యూఆర్ లక్కీ పర్సన్.
ఆ ధనాన్ని నీవు ఎంత కలిగి ఉంటే అంత నీవు అదృష్టవంతుడివి అని మనుషులు అనుకుంటూ ఉంటారు.
బట్ వెన్ యూ గెట్ అప్ టు గాడ్స్ వ్యూ పాయింట్
కానీ ఎప్పుడైతే నీవు దేవుని దృష్టిలో చూస్తూ ఉంటావో
యూ డిస్కవర్ దట్ మనీ ఈజ్ నీడెడ్ ఆన్ ఎర్త్ బట్ ఇట్స్ నాట్ సో ఇంపార్టెంట్.
ఈ భూమి మీద డబ్బు అవసరమే కానీ అదంత ప్రాముఖ్యమైనది కాదు అని మనం తెలుసుకుంటాం.
ఇట్స్ ఇంపార్టెంట్ ఓన్లీ అప్ టు ద లెవెల్ ఆఫ్ అవర్ నీడ్.
మన అవసరానికి తగినంత మాత్రమే అది ముఖ్యమైనది.
ఇన్ ఫ్యాక్ట్ టూ మచ్ ఆఫ్ ఇట్ కెన్ బి హార్మ్ఫుల్.
కానీ దాన్ని మనం చాలా ఎక్కువగా కలిగి ఉన్నట్లయితే అది ప్రమాదకరమైనది.
ఇట్ లీడ్స్ మెనీ పీపుల్ అవే ఫ్రమ్ గాడ్.
అనేక మందిని దేవుని వద్ద నుండి తొలగిపోయేటట్లు చేసింది.
కాజెస్ ఎ లాట్ ఆఫ్ ఫైట్స్ బిట్వీన్ పీపుల్.
మనుషుల మధ్య అనేక పోట్లాట్లు ఇది పెడుతుంది.
And like the Bible says, the love of money is the root of all evil.
Bible lo cheppabadinatluga dhanasa samasta keeduku moolamu.
And from this earthly standpoint, the opposite sex looks very important and very attractive.
Ee bhu sambandhanga manam chuchinappudu opposite sex kaligina vallu ento andanga ento pramukhyanga kanapadutu untaru.
When we get up to God's viewpoint,
kaani manam devun drishtilo chusinappudu,
we don't despise the opposite sex, but they are not so important like all the cinemas teach.
వారిని మనం తృణీకరించం కానీ సినిమా వాళ్ల వల్లే వారు ఎంతో ప్రాముఖ్యంగా మనకు కనపడరు.
ఐఎమ్ జస్ట్ టేకింగ్ గివెన్ టూ ఎగ్జాంపుల్.
నేను కేవలం రెండు ఉదాహరణలు తీసుకున్నాను.
మెనీ థింగ్స్ చేంజ్ దేర్ వాల్యూ వెన్ వీ లుక్ అట్ దెం ఫ్రమ్ గాడ్స్ వ్యూ పాయింట్.
మనము దేవుని దృష్టితో చూసినప్పుడు అనేకమైన వాటి యొక్క విలువలు మారతాయి.
మెనీ థింగ్స్ దట్ వీ వరీ అబౌట్ సో మచ్ డోంట్ లుక్ వెరీ బిగ్ అట్ ఆల్ ఫ్రమ్ గాడ్స్ వ్యూ పాయింట్.
మనము చింతించే అనేక విషయాలు మనం దేవుని దృష్టితో వాటిని చూసినట్లయితే అవి ఎంత ముఖ్యంగా కనిపించాయి.
ఐ మీన్ యూ డోంట్ వరీ అబౌట్ అ లిటిల్ యాంట్ బైట్.
ఏదో ఒక చిన్న చీమ కరిచిందని నీవు ఆందోళన చెందవు.
నో. అండ్ మెనీ థింగ్స్ విచ్ లుక్ సచ్ బిగ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఎర్త్ ఆర్ ఓన్లీ లైక్ అన్ యాంట్ బైట్ వెన్ లుక్డ్ అట్ ఫ్రమ్ గాడ్స్ వ్యూ పాయింట్.
ఈ భూమి మీద ఎంతో పెద్ద సమస్యగా కనిపించేవి దేవుని దృష్టితో చూసినప్పుడు ఒక చిన్న చీమ కుట్టినట్లుగా అనిపిస్తుంటుంది.
సో ద సొల్యూషన్ టు హ్యావ్ ఎ స్పిరిచువల్లీ మైండెడ్ వాక్ ఇస్ టు లుక్ అట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్స్ వ్యూ పాయింట్.
ఆత్మ సంబంధమైన మనసుతో నడుచుకోవాలి అనే దానికి పరిష్కారం ఏమిటంటే దేవుని దృష్టితో విషయాలను చూడటమే.
And when we look at things from God's viewpoint,
ఎప్పుడైతే మనం విషయాలను దేవుని దృష్టితో చూడటం మొదలు పెడతామో,
then verse 10, we can walk in a manner worthy of the Lord to please him in all respects and bear fruit in every good work.
అప్పుడు ప్రతి సత్కార్యములో సఫలలు మగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకుంటాం.
And of course for this we need to be strengthened verse 11 with all power according to his glorious might.
దీన్ని చేయటానికి ఆయన మహిమ శక్తిని బట్టి మనము బలపరచబడాలి 11వ వచనము.
But the point is this, we cannot walk in a way pleasing to the Lord if we first don't understand, if we first don't know how to look at things from God's viewpoint.
దేవుని దృష్టితో మనం చూడకుండా మరియు ఆలోచించకుండా ఉన్నట్లయితే ఆయన్ను సంతోషపెట్టినట్లుగా మనం నడుచుకోలేము.
యూ విల్ కీప్ ఆన్ డిస్ప్లీజింగ్ ద లార్డ్.
అప్పుడు నువ్వు నిరంతరము ప్రభువును దుఃఖపరుస్తూనే ఉంటావు.
ఇఫ్ యూ డోంట్ ఫస్ట్ అలౌ ద హోలీ స్పిరిట్ టు చేంజ్ యువర్ వ్యూ ఆఫ్ థింగ్స్ ఆన్ దిస్ ఎర్త్.
ఈ భూమి మీద ఉన్న వస్తువులను నీవు చూసే దృష్టిని మార్చమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు అనుమతించినట్లయితే
సర్కమ్స్టాన్సెస్
పరిస్థితులను
పీపుల్
ప్రజలను
వి మస్ట్ లుక్ ఆల్ ఫ్రమ్ గాడ్స్ వ్యూ పాయింట్.
వారందరినీ వాటన్నింటినీ కూడా మనం దేవుని దృష్టితో చూడాలి.
దో వి ఆర్ టు గివ్ ఆనర్ టు దోస్ హూ ఆర్ ఇన్ అథారిటీ ఆన్ దిస్ ఎర్త్.
ఈ భూమి మీద అధికారం కలిగిన వారిని మనం గణపరచవలసి ఉన్న వారం అయినప్పటికీ
లైక్ ప్రెసిడెంట్స్ అండ్ రూలర్స్
అధ్యక్షులు మరియు అధికారులు.
బట్ యెట్ వి డోంట్ devalue a beggar because in God's eyes the beggar is as important as the president.
Kani oka bhikshaganiki viluva manam tagginchakoddu endukante devuni drishtilo oka rashtrapati elanti vaadu bhikshagadu kuda alanti vaadu.
We don't devalue any human being.
Ee manavuni viluvanu kuda manam tagginchakoddu.
Even many Christians, they give more value to somebody who is rich and big in the world.
ఈ లోకంలో ధనం కలిగి గొప్పవారుగా ఉన్న వారిని క్రైస్తవులు కూడా వారికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు.
And they despise poor uneducated people.
మరియు చదువులేని వారిని పేదవారిని వారు తృణీకరిస్తూ ఉంటారు.
Shall I tell you why?
అలా ఎందుకు చేస్తారో నన్ను చెప్పమంటారా?
They have not learned to look at people from God's viewpoint.
దేవుని దృష్టితో మనుషులను చూడటాన్ని వారు నేర్చుకోలేదు.
I have very rarely in my life seen even Christian workers who treat poor people and rich people alike.
క్రైస్తవ పనివారు కూడా పేదవారిని ధనవంతుల్ని ఒకేలాగా చూడటం నా జీవితంలో ఎంతో అరుదుగా చూశాను.
ఆల్ మై లైఫ్ ఐ హావ్ సాట్ టు ట్రీట్ రిచ్ పీపుల్ అండ్ పూర్ పీపుల్ అలైక్ ఇన్ ద చర్చ్.
నా జీవితం అంతా కూడా సంఘంలోని పేదవారిని మరియు ధనవంతుల్ని ఒకేలాగా చూడటానికి నేను ప్రయత్నించాను.
బికాజ్ ఐ హావ్ సీన్ దెం ఫ్రమ్ గాడ్స్ వ్యూ పాయింట్.
ఎందుకంటే దేవుని కన్నులతో వారిని చూడటం నేను ప్రారంభించాను.
And all the tension and anxiety from our life also disappears when we think, look at things from God's view.
దేవుని దృష్టితో మనం చూడటం మొదలు పెట్టినప్పుడు మన జీవితంలోని ఒత్తిడి ఆందోళన అంతా కూడా అదృశ్యమైపోతుంది.
యూ కెనాట్ బి పార్షియల్ టు సంబడి ఇఫ్ యూ లుక్ అట్ పీపుల్ ఫ్రమ్ గాడ్స్ వ్యూ.
దేవుని దృష్టితో నీవు ప్రజలను చూస్తూ ఉన్నట్లయితే నీవు ఒకరిని బట్టి పక్షపాతం కలిగి ఉండవు.
సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సీక్రెట్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్.
ఇది క్రైస్తవ జీవితంలోని ఒక ప్రాముఖ్యమైన రహస్యము.
నౌ ఫర్దర్ డౌన్ ఇన్ కొలొస్సెన్స్ చాప్టర్ 1
కొలొస్సెయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇంకా ఆయన చెప్తూ,
వి రీడ్, వి డోంట్ హావ్ టైం టు లుక్ అట్ ఆల్ ద వర్సెస్.
అన్ని వచనాలు చూడటానికి మనకు సమయం లేదు.
వర్స్ 15,
15వ వచనాన్ని మనం చూద్దాం.
హీ ఇస్ ది ఇమేజ్ ఆఫ్ ది ఇన్విజిబుల్ గాడ్, ది ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఆల్ క్రియేషన్, ఫర్ బై హిమ్ ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్ ఇన్ హెవెన్స్ అండ్ ఆన్ ఎర్త్, విజిబుల్ ఇన్విజిబుల్ ఎక్సెట్రా.
ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సర్వమును ఆయన యందు సృజించబడను.
నౌ జస్ట్ లుక్ అట్ దిస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ స్టేట్మెంట్స్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ ఆఫ్ ద డియటీ ఆఫ్ క్రైస్ట్, దట్ క్రైస్ట్ ఇస్ గాడ్.
క్రీస్తే దేవుడు అని చెప్పుటకు కొత్త నిబంధన అంతట్లో కూడా ఇది ఎంతో బలమైన వచనము.
సీ వాట్ ఇట్ సేస్ హియర్ ఇన్ వర్స్ 16.
చూడండి ఇక్కడ 16వ వచనంలో ఏం చెప్పబడిందో. చివరి భాగంలో
All things were created by him.
సర్వమును ఆయన ద్వారా సృజించబడను.
Who's that?
ఎవరైనా?
It's God.
ఆయనే దేవుడు.
In the beginning it says God created heaven and earth, which is Genesis 1:1.
ఆదికాండం 1:1లో చెప్పబడింది, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను.
And here it says all things were created by him.
మరియు ఇక్కడ చెప్పబడింది సమస్తమును ఆయన ద్వారానే సృజించబడ్డాయి.
You put this with Genesis 1:1, it's the clearest statement that Jesus Christ is God.
ఆదికాండం 1:1తో పోల్చి చూసినట్లయితే దీన్ని యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని రుజువు చేస్తుంది.
దిస్ ఇస్ హౌ వి రిఫ్యూట్ ద టీచింగ్స్ ఆఫ్ పీపుల్ లైక్ ద జెహోవాస్ విట్నెసెస్ హూ టీచ్ దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ గాడ్.
యెహోవా సాక్షులు వంటి ప్రజలు యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పినప్పుడు ఈ విధంగా మనం నిరూపించవచ్చు.
అండ్ ఇట్ సేస్ హియర్ ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్ ఫర్ హిమ్.
సర్వమును ఆయన యందు సృజించబడను అని కూడా ఇక్కడ చెప్పబడింది.
ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఇస్ క్రియేటెడ్ ఫర్ గాడ్.
విశ్వంలో సృష్టించబడిన ప్రతిదీ కూడా దేవుని కోసమే సృష్టించబడింది.
In Romans 11 the last verse it says from him, through him, to him are all things.
ఈ వచనం చివరి భాగంలో ఈ విధంగా ఉంది, సర్వమును ఆయన యందు సృజించబడను, ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడను.
So this is the same thing, that is God, this is for Christ.
అదే విషయం ఇక్కడ చెప్పబడింది, దేవుని కొరకు అంటే క్రీస్తు కొరకు.
Emphasized again,
మరలా నొక్కి చెప్పబడింది ఇక్కడ,
he is verse 17 before all things.
ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. 17వ వచనం,
he was before everything existed.
సమస్తమును కలగక మునిపే ఆయన ఉన్నాడు.
And everything is held together only in him, verse 17.
మరియు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. 17వ వచనం,
and is repeated earlier in verse 16, by him all things in heaven and in earth, visible, invisible, thrones and dominions are all created by him.
ఇంతకు ముందు 16వ వచనంలో చెప్పబడింది, ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారములు సర్వమును ఆయన యందు సృజించబడను.
So we must understand the phrase in verse 15, the firstborn of all creation, in the light of these verses.
కాబట్టి ఈ వచనముల యొక్క వెలుగులో 15వ వచనంలో చెప్పబడినట్లుగా సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు అంటే ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఇన్ ఇంగ్లీష్ యు గివ్స్ యు రాంగ్ అండర్స్టాండింగ్.
ఇంగ్లీష్ లో ఇది తప్పు అర్థమిస్తుంది.
యాజ్ ఇఫ్ హి వాస్ బోర్న్,
ఆయన ఏదో జన్మించినట్లుగా.
దట్స్ నాట్ ది మీనింగ్.
దాని అర్థం అది కాదు.
ఇట్ మీన్స్ హి వాస్ బిఫోర్ ఆల్ క్రియేషన్.
దాని అర్థం ఏమిటంటే ఆయన సర్వ సృష్టికి ముందే ఉన్నాడు.
సో ఎక్స్ప్రెషన్ ఫస్ట్ బోర్న్ మీన్స్ బిఫోర్ ఎవ్రీథింగ్ ఎల్స్.
ఆది సంభూతుడు అనగా అర్థం ఏమిటంటే ఇవన్నీ కూడా సృజించబడక మునిపే ఆయన ఉన్నాడు.
జస్ట్ లైక్ ఎ ఫస్ట్ బోర్న్ సన్ ఇస్ బిఫోర్ ఆల్ ది అదర్ సన్.
జ్యేష్ఠ పుత్రుడు మిగిలిన పుత్రుల కంటే ఏ విధంగా ముందుంటాడు.
సో దిస్ ఇస్ హియర్ ఇస్ బిఫోర్ ఆల్ క్రియేషన్.
ఇక్కడ నొక్కి చెప్పబడుతున్నది ఏమిటంటే సర్వ సృష్టికి ముందే ఆయన ఉన్నాడు. ఆయన ముందే ఉన్నాడు. అది 15, 17వ వచనములు ఎంతో స్పష్టంగా రాయబడినది.
అండ్ వై ఇస్ హి కాల్డ్ ది ఇమేజ్ ఆఫ్ ది ఇన్విజిబుల్ గాడ్?
ఎందుకు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడని రాయబడింది?
బికాస్ గాడ్ కెనాట్ బి సీన్ బై ఎనీబడీ.
ఎందుకంటే దేవుణ్ణి ఎవరూ చూడలేరు.
బట్ వెన్ జీసస్ కేమ్ ఇన్ ఎ హ్యూమన్ బాడీ,
కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మానవ శరీరం ధరించుకుని వచ్చారో,
పీపుల్ సీ వాట్ గాడ్ వాస్ లైక్,
అప్పుడు దేవుడు ఎలా ఉంటాడో మానవులు చూడగలిగారు.
నౌ వర్స్ 18, హి హస్ బికమ్ ద హెడ్ ఆఫ్ ద బాడీ ద చర్చ్,
సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. 18వ వచనము,
అండ్ హి ఇస్ కాల్డ్ హియర్ ద ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెడ్,
మరియు మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంభూతుడాయను అని చెప్పబడింది.
సీ ద ఫస్ట్ బోర్న్ ఇస్ యూజ్డ్ ఇన్ దిస్ వర్స్.
ఆది సంభూతుడు అనే మాటను ఏ విధంగా వాడారు?
జీసస్ యాజ్ ఎ వెన్ హి కేమ్ ఆన్ ఎర్త్,
యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు,
కాల్డ్ ది ఓన్లీ బిగాటన్ సన్ ఆఫ్ గాడ్,
ఆయన దేవునికి ఏకైక కుమారుడు, జనితైక కుమారునిగా ఉన్నాడు.
బట్ ఆఫ్టర్ హిస్ రెసరెక్షన్,
కానీ ఆయన పునరుద్ధానం తర్వాత,
హి ఇస్ కాల్డ్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఆల్ క్రియేషన్,
సర్వ సృష్టిలో ఆది సంభూతినిగా ఆయన పిలువబడ్డాడు.
అండ్ ద ఫస్ట్ బోర్న్ ఇన్ ద చర్చ్,
మరియు సంఘములో ఆది సంభూతుడు.
బికాజ్ నౌ గాడ్ హస్ గాట్ మెనీ అదర్ సన్,
ఎందుకంటే ఇప్పుడు దేవుడు అనేక మంది ఇతర కుమారులను కూడా కలిగి ఉన్నాడు.
వి ఆర్ హిస్ సన్,
మనము ఆయన కుమారులము.
నోబడీ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ కుడ్ బి ఎ సన్ ఆఫ్ గాడ్,
పాత నిబంధనలో ఎవరూ కూడా దేవుని యొక్క కుమారులుగా ఉండలేరు.
సో దాట్స్ వై హిస్ కేమ్ టు ఎర్త్, హి వాస్ కాల్డ్ ద ఓన్లీ బిగాట్,
అందుకే ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏకైక కుమారుడు, జనతైక కుమారునిగా ఉన్నాడు.
వెన్ హి కేమ్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్,
ఆయన మానవ రూపంలో వచ్చినప్పుడు,
నౌ బికాజ్ దేర్ ఆర్ మెనీ సన్స్ ఆఫ్ గాడ్ హి ఇస్ కాల్డ్ ద ఫస్ట్ బోర్న్,
ఇప్పుడు దేవునికి అనేక మంది కుమారులు ఉన్నారు కాబట్టి ఆయన్ను ఆది సంభూతినిగా పిలుస్తున్నారు.
అండ్ వి రీడ్ హియర్ He needed this fleshly body, verse 22, because otherwise he could not die for our sins.
ఇక్కడ 22వ వచనంలో మనం చదువుతున్నాం, ఆయనకు మాంసయుక్తమైన దేహము అవసరమైనది, లేనట్లయితే ఆయన మన పాపముల కొరకు చనిపోలేడు.
Paul uses an expression here.
పౌలు ఇక్కడ ఒక మాటను ఉపయోగిస్తున్నాడు.
Verse 24, he says, I want to fill up what is lacking in Christ's affliction.
24వ వచనంలో చెప్తున్నాడు, క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు సంపూర్ణము చేయుచున్నాను.
What does that mean?
ఏంటి దాని అర్థము?
When Jesus died on the cross, he said, it is finished.
యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో మరణిస్తున్నప్పుడు ఇది సమాప్తమాయను అని చెప్పారు.
There's nothing more to be done for Christ's suffering.
క్రీస్తు శ్రమలకు ఇంకా ఎక్కువేమీ చేయవలసిన అవసరం లేదు.
What is he saying? I've still got to fill up what is lacking.
కానీ ఏవి కొదువగా ఉన్నవో వాటిని నా యందు పరిపూర్ణం చేయాలని ఆయన చెప్తున్నారు.
God's will is that we take up the cross and follow Jesus in the same way that he walked.
దేవుని చిత్తం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నడుచుకున్నారో అదే విధంగా మనము కూడా క్రీస్తు యొక్క సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించాలి అనేది.
వి ఓవర్కమ్ సిన్ లైక్ హి ఓవర్కేమ్,
ఆయన పాపమును జయించినట్లుగానే మనము కూడా పాపమును జయించాలని.
వి ఆర్ టెంప్టెడ్ లైక్ హి వాస్ టెంప్టెడ్,
ఆయన వలె మనము కూడా శోధించబడుతూ ఉన్నాం.
అండ్ ఇన్ దట్ ఏరియా వి హావ్ ఎ లాంగ్ వే టు గో,
ఆ విషయంలో మనం ముందుకు సాగిపోవాల్సి ఉన్నది ఎంతో ఉంది.
గ్లాస్,
మీరు ఒక గ్లాసును తీసుకున్నట్లయితే,
Jesus was tempted in all points, overcame everything, and the glass was full, and he said, it's finished.
యేసు క్రీస్తు ప్రభు అన్ని విషయముల్లో కూడా శోధించబడి ఆయన జయించాడు, ఆయన చెప్తున్నాడు గ్లాస్ ని.
Now we are following him.
ఇప్పుడు మనం ఆయన వెంబడిస్తూ ఉన్నాం.
As we are tempted more and more and more and more and overcome, the glass slowly gets full.
మనము కూడా శోధించబడిన తర్వాత మనము జయిస్తూ ఉన్నట్లయితే నెమ్మదిగా ఆ గ్లాసు నిండిపోతూ ఉంటుంది.
Our calling is to follow Jesus' footsteps.
యేసు యొక్క అడుగు జాడల్లో మనం నడవాలన్నది మన పిలుపై ఉన్నది.
Paul says, I've still got to fill up some more.
పౌల్ చెప్తున్నాడు, నేను ఇంకా నింపాల్సింది కొద్దిగా ఉంది.
For the sake of his body.
తన శరీరం నిమిత్తము.
In the New Testament, we have a ministry through suffering.
ఎందుకంటే క్రొత్త నిబంధనలో శ్రమల ద్వారా మనకు పరిచర్య ఉన్నది.
And then he goes on to say,
ఆ తర్వాత ఆయన చెప్తున్నాడు,
about the purpose of all preaching in verse 28.
సమస్త బోధ యొక్క ఉద్దేశము.
The purpose of all preaching is that we may present every man, verse 28, perfect in Christ.
మేము బోధించుచున్న సమస్త బోధ యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనన్నది.
Now there's one sense in which we are already accepted in Christ the moment we are born again.
ఒక విధంగా చూసినట్లయితే మనం కొత్తగా జన్మించినప్పుడే మనం క్రీస్తును అంగీకరించాం.
But we have, from there we have to press on to perfection, as it says in Hebrews 6.
కాని అక్కడ నుండి మనము సంపూర్ణమగుటకు సాగిపోవాలి హెబ్రీ 6 లో చెప్పినట్లుగా.
And so Paul says in verse 28, I am teaching and preaching with all wisdom to present people perfect.
అందుకే పౌల్ చెప్తున్నాడు, ప్రతి మనిషినికి సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించుచు, ఆయన్ను ప్రకటించుతున్నాము, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుటి నిలబెట్టడానికి.
Goal of all preaching is to present people perfect in Christ.
సమస్త బోధ యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతి మనిషిని కూడా క్రీస్తునందు సంపూర్ణంగా చేయటమే.
Every preacher should make this his goal in his life.
ప్రతి బోధకుడు కూడా దీన్ని తన జీవితంలో గురిగా పెట్టుకోవాలి.
Every person in your congregation must become perfect in Christ.
మీ సంఘంలోని ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తునందు సంపూర్ణులుగా ఉండాలి.
And if you are a pastor or a shepherd of God's people, you must know the condition of everybody in your church.
మరియు నీవు ఒక సంఘమునకు కాపరి లేక పాస్టర్ అయినట్లయితే మీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆత్మీయ స్థితి నీకు తెలియాలి.
See whether they are pressing on to this perfection.
వారు సంపూర్ణులగుటకు సాగిపోతున్నారా లేదా నీవు చూడాలి.
This is not easy.
అదంత సులువైనది కాదు.
Paul says, for this purpose I am laboring, striving according to God's power.
పౌల్ చెప్తున్నాడు, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయ ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. 29వ వచనం.
He says, I want you to know, chapter 2.
మీరు తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. 2వ అధ్యాయము
verse 1.
1వ వచనము.
What a struggle I have in this area on your behalf.
మీ కొరకు నేను ఎంతగా పోరాడుచున్నాను.
And what a struggle I have for the church in Laodicea who have not personally seen me.
మరియు శరీర రీతిగా నా ముఖము చూడని లవోదికియా వారి కొరకు కూడా.
Paul was an apostle.
పౌలు ఒక అపొస్తలుడు.
He prayed even for those churches which he had not planted.
ఆయన స్థాపించని సంఘముల కొరకు కూడా ప్రార్థించాడు.
He knew of a church in Colossae, Laodicea planted by others.
కొలసీ మరియు లవదొకేలో ఉన్న సంఘములను వేరే వారు స్థాపించారని ఆయనకు తెలుసు.
They had never seen him, he had never seen them.
వారు ఆయన ఎప్పుడూ చూడలేదు, ఆయన వారిని ఎప్పుడూ చూడలేదు.
He had heard about them.
వారి గురించి ఆయన ప్రార్థన చేశాడు.
And he prayed with a burden that they will become perfect in Christ.
వారు క్రీస్తునందు సంపూర్ణులు కావాలని భారముతో వారి గురించి ఆయన ప్రార్థన చేశాడు.
True servant of God, whether pastor or teacher or prophet.
ఒక కాపరి అయినా ఉపదేశకుడైనా లేక ప్రవక్త అయినా ఒక నిజమైన దైవ సేవకుడు.
Burden must be to present everybody perfect in Christ.
ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణులుగా నిలవబెట్టాలని వారి భారమై ఉంటుంది.
He must not be satisfied that they have just accepted Christ and they are going to heaven.
వారు క్రీస్తును అంగీకరించారు, వారు పరలోకమునికి వెళ్తారు అని తృప్తిపడ్డు.
We find very few servants of God like this today.
ఇనాడు ఇటువంటి దైవ సేవకుల్ని ఎంతో తక్కువగా మనం కనుగొంటున్నాం.
That's why we see the pathetic condition of Christians.
అందుకే క్రైస్తవుల్లో దౌర్భాగ్యమైన స్థితిని మనం చూస్తున్నాం.
We must have this type of burden.
మనము ఇటువంటి భారమును కలిగి ఉండాలి.
If we are to serve the Lord.
మనము దేవుణ్ణి సేవించాలంటే.
If you are a servant of the Lord, may God help you to have that.
ఒకవేళ నీవు దేవుని సేవకుడివైతే నీవు ఆ విధంగా చేయనట్లు దేవునికి సహాయం చేయను గాక.
If you are an ordinary brother caring for even one or two others, let this be your desire.
నీవు ఒక సామాన్య సహోదరుడివైనా నీవు కేవలం ఒకరిద్దరిని చూసుకుంటున్నా కూడా నీ భారం ఈ విధంగా ఉండాలి.
Study through the Bible, we have now come to Colossians chapter 2.
మన బైబిల్ అధ్యయనంలో కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం యొద్దకు మనం వచ్చాం.
We look today at Colossians chapter 2 and verse 1.
ఈ రోజు మనము కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం.
We see here how Paul says he had a great burden for the saints in Colossae and Laodicea.
కొలసీలు మరియు లవదొకీలో ఉన్న పరిశుద్ధుల కొరకు పౌలు ఏ విధంగా భారం కలిగి ఉన్నాడో అతడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ.
And his burden is that their hearts may be knit together in love and grow in Christ.
ఆయన యొక్క భారం ఏమిటంటే వారి హృదయాలు ప్రేమలో అతకబడి మరియు క్రీస్తులో ఎదగాలి అని.
Notice in Paul's prayer for these saints, whether it's Ephesians or Philippians or Colossians or any of these people.
ఎఫెసీలు, ఫిలిప్పీలు, కొలసీలు అందులో ఉన్న పరిశుద్ధుల కొరకు పౌలు ప్రార్థన ఏమైందో ఒకసారి గమనించండి.
You never find him praying that any of them will get bigger houses or better vehicles or chariots or any such thing like people pray today.
ఈ రోజు ప్రార్థన చేసినట్టుగా ప్రజలు వారు ఇంకా పెద్ద ఇళ్లు కలిగి ఉండాలని లేక పెద్ద వాహనాలు కలిగి ఉండాలని రథములు వంటి వాహనాలు కలిగి ఉండాలని ఈనాడు ప్రజలు చేసినట్లుగా ఆయన యొక్క ప్రార్థన లేదు.
That they'll get better jobs.
లేక వారు మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలని.
No.
లేదు.
These things are all needed, but that's not what he was praying for.
ఇవన్నీ కూడా అవసరమే, అయినా వాటి కోసం ఆయన ప్రార్థించట్లేదు.
What does he pray for?
ఆయన దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు?
They will have an understanding of God's will.
ప్రజలు దేవుని యొక్క చిత్తమును స్పష్టంగా తెలుసుకోవాలని.
They'll have no God's mysteries.
దేవుని యొక్క మర్మములు వారు తెలుసుకోవాలని.
They'll grow in likeness to Christ.
వారు క్రీస్తు స్వరూప్యంలోనికి ఎదగవలనని.
They'll be fruitful in God's vineyard.
దేవుని యొక్క ద్రాక్షావనములో వారు ఫలవంతులుగా కావాలని.
They'll be filled with the Holy Spirit.
వారు పరిశుద్ధాత్మతో నింపబడాలని.
They'll have revelation on God's purposes.
దేవుని యొక్క ఉద్దేశముల పట్ల ప్రత్యక్షతను కలిగి ఉండాలని.
You look through here and see whether he ever prays for any material things for them.
వారి కొరకు ఏ విధమైన భౌతిక వస్తువుల గురించి ఆయన ప్రార్థన చేశాడేమో చూడండి.
Is it because these were all millionaires that he didn't have to pray for such things?
వారందరూ లక్షాధికారులనా? పౌలు వారి గురించి ఆ విధంగా ప్రార్థన చేయలేదు.
No, he says even in Corinthians that most of those whom God called were poor and foolish people.
కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తూ ఉన్నాడు దేవుడు బుద్ధిహీనులను పేదవారిని ఏర్పరచుకున్నాడని.
It's a wrong emphasis we see in Christendom today.
ఈనాడు క్రైస్తవత్వంలో తప్పుడు విషయాల గురించి నొక్కి చెప్తూ ఉన్నారు.
That's why we have a bunch of Christians today who may be rich but who are thoroughly defeated by sin.
అందుకే ఈనాడు ధనవంతులైన అనేక మంది క్రైస్తవులను చూస్తున్నాం, కానీ వారు పాపంలో ఎంతో ఘోరంగా ఓడిపోతూ జీవిస్తున్నారు.
Homes where they divorce and fight with each other.
ఇంటిలో వారు విడాకులు తీసుకుని ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉన్నారు.
What is the use of that? Have all these material things?
ఈ భౌతికమైన సంపదలన్నింటినీ కలిగి ఉండి ఉపయోగం ఏమిటి?
Such miserable family life.
అటువంటి దౌర్భాగ్యకరమైన కుటుంబ జీవితాలను కలిగి ఉండి,
defeated personal life.
ఓడిపోయిన వ్యక్తిగత జీవితాన్ని కలిగి ఉండి.
I've seen preachers get up on television screens and say, "Well, I got angry today."
టెలివిజన్ లో ప్రసంగాలు చేస్తూ ఈ రోజు నాకు కోపం వచ్చింది అని చెప్పే బోధకులు నేను విన్నాను.
They should be ashamed of themselves.
వారిని గురించి వారు సిగ్గుపడాలి.
What are they getting up and preaching in television if they still haven't got victory over their anger?
వారి కోపం మీద వారికి జయం లేనట్లయితే టెలివిజన్ లో లేచి వాళ్ళు ఏం బోధిస్తున్నారు?
Then they can only teach other people how to get angry.
వేరే వాళ్ళు కూడా ఎలా కోపం తెచ్చుకోవాలనే మాత్రం వారు బోధించగలరు.
To get overcome anger is like a kindergarten lesson.
కోపాన్ని జయించడం అనేది ఒక ఎల్కేజీ పాఠము.
And if you have not overcome that, what are you going to teach other people?
నువ్వు అదే జయించలేనట్లయితే వేరే వాళ్ళకి నువ్వేం బోధిస్తున్నావు?
What can a kindergarten student teach others?
ఒక ఎల్కేజీ విద్యార్థి ఇతరులకు ఏం బోధించగలడు?
We need to come back to the Christianity of the apostles.
అపోస్తలుల యొక్క క్రైస్తవత్వానికి మనం మరలా తిరిగి రావాల్సి ఉన్నది.
He prays that they'll have a true knowledge of God's mystery, verse 2.
దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవాలని వారి కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. రెండవ వచనము.
True mysteries, great mysteries spoken of in scripture.
లేఖనాల్లో రెండు గొప్ప మర్మాల గురించి రాయబడింది.
One is that Christ came in the flesh and lived a holy life.
ఒకటేమో క్రీస్తు శరీరధారి అయి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారు.
Other is that Christ and the church are one.
మరొక విషయం ఏమిటంటే క్రీస్తు మరియు సంఘము రెండు ఒకటే.
All in the church are one body in Christ.
సంఘములో ఉన్నదంతా కూడా క్రీస్తులో ఒకే శరీరము.
That people who are completely dissimilar from each other in the church, like Jews and Gentiles, can become one in Christ.
ఒకరికి ఒకరు ఎంతో వ్యతిరేకంగా ఉన్న యూదులు మరియు అన్యులు కూడా క్రీస్తులో ఒక్కరిగా కాగలరు.
These are the mysteries.
ఇవి మర్మములు.
That's what we need to know.
అదే మనం తెలుసుకోవాల్సి ఉన్నది.
So that we can also live a holy life and walk as Jesus walked.
తద్వారా మనం కూడా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ యేసు వలె నడుచుకున్నట్లుగా.
And so that we can build a church which may not be big but which where everybody loves one another.
దాని ద్వారా మనము సంఘాన్ని నిర్మించి అది పెద్ద సంఘం కాకపోవచ్చు కానీ ఆ సంఘంలో ఒకరినొకరు ప్రేమించేవారిగా ఉండాలి.
సో వీ నీడ్ టు కమ్ బ్యాక్ టు ద టీచింగ్ ఆఫ్ ది అపోస్టిల్స్ ఇఫ్ వీ వాంట్ టు బీ డెలివర్డ్ ఫ్రమ్ ద డిసెప్షన్ ఆఫ్ టుడేస్ ప్రీచింగ్.
ఈనాటి బోధలో ఉన్న మోసము నుండి బయటపడాలంటే అపోస్తల యొక్క బోధల యొద్దకు మనం రావాలి.
వర్స్ 6 ఇట్ సేస్ యాజ్ యు రిసీవ్ క్రైస్ట్ సో వాక్ ఇన్ హిమ్.
ఆరో వచనంలో చెప్పబడింది ఏమిటంటే కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందుండి నడుచుకొనుడి.
హౌ డిడ్ యు రిసీవ్ క్రైస్ట్?
మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును ఏ విధంగా అంగీకరించారు?
బై ఫెయిత్, నాట్ బై వర్క్.
విశ్వాసం ద్వారా, క్రియల ద్వారా.
Did we do any works in order for Christ to come into our life?
క్రీస్తు మన జీవితంలోనికి రావడానికి మనం ఏమైనా పనులు చేయాలా?
Just opened our heart.
లేదు, విశ్వాసం ద్వారా మన హృదయాన్ని తెరవాలి అంతే.
And he says here, walk all your life in that way.
మరియు ఇక్కడ చెప్పబడింది మీ జీవితాంతం కూడా ఆ విధంగా నడుచుకొనుడి.
How must we walk?
మనం ఏ విధంగా నడుచుకోవాలి?
In faith.
విశ్వాసం ద్వారా.
And then it goes on, chapter 7.
మరి ఆయన ఇంకా చెప్తూ ఏడవ వచనంలో,
rooted and built up in him, we must overflow with gratitude.
ఆయన యందు వేరుపారిన వారమై ఇంటివలే కట్టబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించాలి.
You know, that's a characteristic also we find in very few Christians.
ఆ లక్షణాన్ని కూడా మనము చాలా కొద్ది మంది క్రైస్తవుల్లోనే చూస్తాము.
And overflowing attitude of thankfulness to God.
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వైఖరి యందు విస్తరించాలి.
No complaint.
ఏ ఫిర్యాదు లేకుండా.
We find so many believers full of complaint.
ఎప్పుడు ఫిర్యాదులు చేసే అనేక మంది విశ్వాసులను మనం కనుగొంటాము.
God hasn't done this for me, God hasn't answered that prayer.
దేవుడు నా కోసం ఇది చేయలేదు, దేవుడు నాకు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు.
This brother is treating me like that.
ఈ సహోదరుడు నన్ను ఆ విధంగా చూస్తున్నాడు.
That devil is troubling me over there.
ఆ దయ్యము నన్ను అక్కడ ఈ విధంగా ఇబ్బంది పెడుతుంది.
You know why? Because they are pursuing this materialistic gospel.
ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే వారు ఈ భౌతిక సంబంధమైన వస్తువులను గురించిన సువార్తను వెంబడిస్తూ ఉన్నారు.
They started praying for the things like Paul prayed for, they would be overflowing with gratitude.
ఒకవేళ పౌలు ప్రార్థన చేసిన విషయాల గురించి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే వారు కృతజ్ఞతాస్తుతులు యందు విస్తరించి ఉండేవాళ్ళు.
We will be thankful immensely to God for what he's done for us and thankful for our fellow believers.
దేవుని ఎడల మరియు మన సహోదరుల ఎడల కూడా ఎంతో కృతజ్ఞత కలిగి ఉండేవాళ్ళము.
And then he goes on to say in chapter 2 verse 8.
ఆ తర్వాత రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో చెప్తూ ఉన్నాడు,
డోంట్ లెట్ ఎనీవన్ డిసీవ్ యూ త్రూ ఫిలాసఫీ అండ్ ఎంప్టీ డిసెప్షన్ అకార్డింగ్ టు ద ట్రెడిషన్ ఆఫ్ మ్యాన్.
ఆయన్ను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా చూచుకొనండి.
A very needed exhortation today because there's a lot of psychology being preached by many Christian preachers.
ఈనాడు మనకు కావాల్సిన హెచ్చరిక ఇది, ఎందుకంటే అనేక మంది క్రైస్తవ బోధకులు మనస్తత్వ శాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నారు.
Making people feel nice.
మేము బాగానే ఉన్నాం అని ప్రజలు అనుకునే విధంగా.
You are very important.
మేమెంతో ప్రాముఖ్యమైన వారము అని వారు అనుకునే విధంగా.
You are very valuable in God's eyes.
దేవుని దృష్టిలో మేము ఎంతో విలువైన వారము అని అనుకునే విధంగా.
It's true, I believe it.
అది నిజమే, నేను నమ్ముతాను దాన్ని.
We are sons and daughters of God. We are most valuable people on earth.
మనం దేవుని యొక్క కుమారులము మరియు కుమార్తెలము, భూమి మీద ఉన్న వారందరికంటే కూడా మనం విలువైన వారం.
బట్ బికాస్ ఆఫ్ దట్ వాట్ షుడ్ వి డు?
దాన్ని బట్టి మరి మనం ఏం చేయాలి?
బికాస్ ఆఫ్ దట్ వి షుడ్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ సిన్ ఫ్రమ్ అవర్ లైఫ్.
దాన్ని బట్టి మన జీవితంలో ఉన్న పాపం నుండి మనం తొలగిపోవాలి.
బట్ దట్స్ నాట్ వాట్ దే టీచ్.
కానీ వారు బోధించేది అది కాదు.
బికాస్ యు ఆర్ సో ఇంపార్టెంట్ గాడ్ వాంట్స్ యు టు గెట్ ఎ బెటర్ హౌస్ ఆర్ ఎ బెటర్ కార్.
నువ్వు చాలా విలువైన వాడు కాబట్టి దేవుడు ఇంకా మంచి ఇల్లు మంచి కారు ఇవ్వాలనుకుంటున్నాడు.
దట్స్ నాట్ వాట్ ద బైబిల్ టీచ్.
కానీ బైబిల్ బోధించేది అది కాదు.
Because you are so important in God's eyes, you should be completely free from sin in your life.
నీవు దేవుని దృష్టిలో ఎంతో విలువైన వాడివి కాబట్టి నీవు పాపము నుండి సంపూర్తిగా విడుదల పొందాలి.
Think of it from a human standpoint.
మానవ దృష్టితో మనం ఆలోచించినట్లయితే,
what's use having big car, big house if you got 10 serious sicknesses in your body?
నీ శరీరంలో 10 ప్రమాదకరమైన జబ్బులు ఉన్నట్లయితే నీకు పెద్ద ఇల్లు పెద్ద కారు ఉండి ఏం లాభం?
Can't enjoy anything.
నీవు దేన్ని అనుభవించలేవు.
What's the use of having all these things if you've got 10 sins in your life?
నీ జీవితంలో 10 పాపాలు కలిగి ఉండి నీవు వీటన్నిటిని కలిగి ఉన్నా కూడా ఏం లాభం?
If you've got anger,
నీవు కోపపడుతూ ఉన్నట్లయితే,
lust,
నీవు మోహపు చూపులు చూస్తూ ఉన్నట్లయితే,
bitterness,
నీవు నిష్ఠూరపడుతూ ఉన్నట్లయితే,
jealousy,
అసూయను కలిగి ఉన్నట్లయితే,
not forgiving attitude,
క్షమించలేని వైఖరి కలిగి ఉన్నట్లయితే,
pride,
గర్వం కలిగి ఉన్నట్లయితే,
selfishness,
స్వార్థము,
you still have all these things in your life,
నీవు వీటన్నిటిని కూడా కలిగి ఉండి నీ జీవితంలో,
lose your temper at your husband and wife,
bhare meda gaani bhartha meda gaani koppadtu untu,
but you got a big house,
kaani neeku oka pedda illu undi,
a bigger car,
pedda car undi,
are you happy with that?
Danni batti neevu santoshisthava?
Then you have not seen that sin is a million times worse than sickness.
Alaithe paapamu rogamu kante kuda laksha rettlu bhayankaramaindanni neevu choodaledu.
What is use having all these material things if you got AIDS and leprosy and cancer?
Neevu AIDS, కుష్ఠరోగము మరియు క్యాన్సర్ కలిగి ఉండి వీటన్నిటిని నీవు కలిగి ఉంటే ఏం లాభం?
సో వీ నీడ్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ దిస్ సైకాలజీ టైప్ ఆఫ్ గాస్పెల్.
కాబట్టి మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన సువార్త నుండి మనం విడుదల పొందాలి.
వీ ఆర్ మేడ్ టు ఫీల్ గుడ్.
మనం బాగానే ఉన్నాం అనే విధంగా ఉంటుంది అది.
హియర్ అబౌట్ బీ కేర్ఫుల్ ఆఫ్ దోస్ హూ టేక్ యూ క్యాప్టివ్ త్రూ సచ్ ఫిలాసఫీ.
అటువంటి బోధ ద్వారా మిమ్మను చెరపట్టుకుని పోవాడెవడైనా ఉండునేమని జాగ్రత్తగా ఉండుడి అని చెప్పబడింది.
These are all the elementary principles of this world.
ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన మూల పాఠములు.
But what we should preach is that in Christ is the fullness of deity in bodily form.
కానీ మనం ఏం బోధించాలంటే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత కూడా శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.
We have been crucified with Christ, which is called here in verse 11 like a circumcision.
మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాము. ఇక్కడ 11వ వచనంలో క్రీస్తు సున్నతి అని పిలువబడింది.
Old Testament circumcision was a picture of our being crucified with Christ today.
పాతనే బన్నలోని సున్నతి ఈనాడు మనం క్రీస్తుతో కూడా సిలువేయబట్టకు సాదృశ్యంగా ఉంది.
Just like the physical flesh was cut off in the Old Testament.
పాతనే బన్నలో భౌతిక చర్మము తీసివేయబడుతుంది.
Flesh from which sin comes forth in our body, that is cut off through the cross.
ఏ శరీరం ద్వారా అయితే పాపం వస్తుందో ఆ శరీరము క్రీస్తునందు తీసివేయబడింది.
And in baptism we are testifying to that verse 12.
మరియు బాప్తిస్మములో మనము దాని గురించి సాక్ష్యమిస్తున్నాము.
And then he goes on to say two things that Jesus did on the cross.
ఆ తర్వాత ఆయన చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసిన రెండు కార్యములు.
First of all, verse 14.
మొట్టమొదటిగా 14వ వచనము.
He cancelled out the entire certificate of debt which was against us.
మన మీద రుణముగా ఉన్న మనకి విరోధముగా ఉండిన పత్రమును కొట్టివేశాడు.
Our whole debt of sin was cancelled.
మన పాపము యొక్క రుణమంతా కూడా కొట్టివేయబడింది.
Supposing you were in debt to 100 million rupees.
ఉదాహరణకు 100 కోట్ల రూపాయలు నీవు బాకీ ఉన్నట్లయితే.
And you don't know how you'll ever pay even 1% of that in your lifetime.
మరియు నీ జీవితాంతం కూడా 1% కూడా దాన్ని ఎలా చెల్లించాలో నీకు తెలియదు.
Some rich man goes and pays that debt and shows you the certificate and tears it up and says you're free.
ఒకవేళ ఒక ధనవంతుడు వెళ్లి ఆ అప్పు తీర్చి ఆ రుణపత్రాన్ని నీ దగ్గరికి వచ్చి చించివేసినట్లయితే.
That is exactly what Jesus did on the cross.
యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసింది కూడా అదే.
we owed God so many millions of rupees.
Enno kotla rupayalu manam devuniki baaki unnam.
Jesus paid that debt.
Yesu prabhu aa appunu teerchadu.
That is what makes our relationship with God bold and we have confidence.
Ade devunto manakunna sambandhanni dhairyanga undinattu chestundi.
Another thing was he defeated Satan on the cross.
Ayana chesina maroka vishayam emtante Satanu silavulo odinchadu.
Verse 15, he took away all of Satan's armor.
15వ వచనము సైతాన్ యొక్క ఆయుధాలన్నిటిని ఆయన తీసివేశాడు.
Satan has got a lot of armor.
సైతాన్ కు ఎన్నో ఆయుధాలు ఉన్నాయి.
Weapons.
ఆయుధాలు.
With which he fights God's people.
వాటితో సైతాను దేవుని ప్రజలతో యుద్ధం చేస్తూ ఉంటాడు.
All those weapons were taken away.
ఆయుధాలన్నీ తీసివేయబడ్డాయి.
Satan is today like a terrorist whose weapons and bombs have all been taken away from him.
ఇనాడు ఒక టెర్రరిస్ట్ యొద్ద నుండి బాంబులు ఆయుధాలు అన్ని తీసివేసిన వాని వలె సైతాన్ ఉన్నాడు.
You're not afraid of him anymore.
వానిని బట్టి నువ్వు ఇంకా భయపడవు.
We are afraid of a terrorist when he's got a gun and a grenade and bombs with him.
ఒక టెర్రరిస్ట్ దగ్గర గన్ను గ్రనైట్ బాంబులు ఉన్నప్పుడు మనం భయపడతాం అతన్ని చూసి.
But now if you got the weapons and he's got nothing, why are you afraid?
ఇప్పుడు నీవు ఆయుధాలు కలిగి ఉన్నావు వాని యొద్ద ఏమీ లేవు మరి నువ్వెందుకు భయపడుతున్నావు?
Satan has not been killed.
సైతాన్ చంపబడలేదు.
But his weapons have been taken away.
కానీ వాని ఆయుధములు తీసివేయబడ్డాయి అని ఇక్కడ చెప్పబడుతుంది.
And we have to see that.
మరియు దాన్ని మనం చూడాలి.
That is why we are never afraid of Satan.
అందును బట్టి మనం సైతాన్ గురించి ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు.
He cannot touch us or our family or our property or anything.
వాడు మనల్ని కాని మన కుటుంబాన్ని కాని మన సంపదను కాని ముట్టుకోలేడు.
This is so important.
ఇది చాలా ప్రాముఖ్యమైనది.
Two things, verse 14 and 15, that Jesus did on the cross.
ఈ రెండు విషయాలను యేసుక్రీస్తు ప్రభు శిలువలో ముగించాడు. 14వ వచనము 15వ వచనం.
In chapter 2 verse 16 onwards he speaks about people who are legalists.
Aksharanusaranga anusarinche vaari gurinchi 16va vachanamlo ayin cheptunnadu.
Those who are particular about keeping the Sabbath day and
visranti dinam aacharinche vishayamlonu mariyu aneka vishayallo evaraithe pattimpu kaligi untaro.
He says don't let anyone judge you with this type of teaching.
Mariyu ayin cheptunnadu itvanti bodhalo meeku teerpu teerchane avaniki avakasam eyakudi.
No, can't eat this and you can't drink that.
నువ్వు దాన్ని తినకూడదు దీన్ని త్రాగకూడదు.
యు మస్ట్ కీప్ దిస్ ఫెస్టివల్ డే.
నువ్వు ఈ పండుగ దినాన్ని ఆచరించాలి.
యు మస్ట్ సెలబ్రేట్ దిస్ డే.
ఈ రోజు నువ్వు జరుపుకోవాలి.
యు మస్ట్ కీప్ ది సాబత్ డే.
నువ్వు విశ్రాంతి దినాన్ని పాటించాలి.
అండ్ దేర్ ఆర్ మెనీ మెనీ రూల్స్ దట్ మెనీ క్రిస్టియన్స్ మేక్.
మరియు అనేకమైన నియమాలను క్రైస్తవులు చేస్తూ ఉంటారు.
దిస్ ఇస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ వర్ ఓన్లీ ఎ షాడో.
ఆయన చెప్తున్నాడు పాత నిబంధనలో ఇవన్నీ కూడా నీడ వంటివి ఛాయ వంటివి.
ఇట్ ఇస్ ఎ షాడో ఆఫ్ క్రైస్ట్.
ఇవి క్రీస్తును గురించిన ఛాయ.
Like when a man stands in the sun, his shadow is the exact shape of his body.
ఒక మనిషిడు సూర్యుని కింద నిలబడ్డప్పుడు తన నీడ ఖచ్చితంగా తనవలే ఉంటుంది.
Shadow is not the person.
కానీ ఆ నీడ ఆ వ్యక్తి కాదు.
I mean if your wife is standing in the sun, you don't embrace the shadow, you embrace your wife.
నీ భార్య ఎండలో నిలబడినట్లయితే నీవు నీ భార్య యొక్క నీడను హత్తుకోవు కానీ నీ భార్యను హత్తుకుంటావు.
You don't look at the shadow, you look at your wife.
నీవు నీడను చూడవు కానీ నీ భార్యను చూస్తావు.
We can use another example.
మనం వేరొక ఉదాహరణను కూడా చూడవచ్చు.
Like a photograph.
ఇది ఒక ఫోటో వంటిది.
We can say the Old Testament is like a photograph of Christ.
పాత నిబంధన అనేది క్రీస్తు యొక్క ఫోటో వంటిదని మనం చెప్పవచ్చు.
All those things, those festivals and sacrifices and tabernacle and everything.
అవన్నీ కూడా ఆ పండుగలు కానీ ప్రత్యక్ష గుడారం కానీ విశ్రాంతి దినం కానీ అన్ని.
But now we have Christ himself.
కానీ ఇప్పుడైతే మనం క్రీస్తునే కలిగి ఉన్నాం.
When your wife is in front of you, why do you need her photograph to look at?
నీ భార్యని ఎదుట ఉన్నప్పుడు ఆమెను చూడటానికి ఆమె ఫోటో ఎందుకు?
If you are away from your wife, then of course you can have her photograph.
ఒకవేళ నీ భార్యకు నీవు దూరంగా ఉన్నట్లయితే ఆమె ఫోటోను నువ్వు చూడవచ్చు.
So in the Old Testament they didn't have Christ, they needed a photograph.
కాబట్టి పాత నిబంధనలో వారు క్రీస్తును కలిగి లేరు కాబట్టి వారికి ఫోటో అవసరమై ఉన్నది.
People understand that, you see why the Old Testament is put away.
పాత నిబంధన ఎందుకు తీసివేయబడిందో చూసినప్పుడు ప్రజలు దీన్ని అర్థం చేసుకోగలరు.
Why do I put away the photograph?
ఎందుకు నేను ఫోటోను పక్కన పెడతాను?
It's not because it's not a real picture of my wife, but it's because my wife herself is there now.
ఎందుకంటే ఆ ఫోటో నిజంగా నా భార్యది కాదని కాదు, ఎందుకంటే నా భార్య నిజంగా నా దగ్గర ఉంది.
Because Christ has come that the law has been put away.
కాబట్టి క్రీస్తు వచ్చినప్పుడు ధర్మశాస్త్రము పక్కన పెట్టబడింది.
Of course, if you don't have Christ, you need the law.
ఒకవేళ క్రీస్తు మనకు లేనట్లయితే మనకు ధర్మశాస్త్రం అవసరం.
So if you hold fast to the head, you won't need all these laws.
కాబట్టి మీరు శిరసును హత్తుకొని ఉన్నట్లయితే మీకు ఇవన్నీ అవసరం లేదు.
If you hold on to all these things, then you'll be cheated of your prize, verse 18.
మరియు వీటన్నిటిని మీరు పట్టుకొని ఉన్నట్లయితే మీ బహుమానము అపహరించబడుతుంది.
You end up worshiping God's messengers, like it says in verse 18.
మరియు దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి ఉంటారు అని 18వ వచనంలో చెప్పబడింది.
That applies to God's servants today.
అది ఈనాటి దైవ సేవకులకు అన్వయించబడుతుంది.
Many people who worship God's preachers.
ఈనాడు అనేక మంది ప్రజలు దేవుని యొక్క బోధకులను ఆరాధిస్తూ ఉన్నారు.
They follow them as gods almost.
వారే దేవుళ్ళు అయినట్లు వారు వెంబడిస్తూ ఉంటారు.
Those preachers like it.
ఆ బోధకులు కూడా ఇష్టపడతారు దాన్ని.
It's all evil.
అదంతా కూడా ఎంతో చెడ్డది.
And it says here.
మరి ఇక్కడ చెప్పబడింది.
If you have died with Christ, verse 22, all these things, why are you living according to these rules?
మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే ఇవన్నీ మీరు ఎందుకు పాటిస్తున్నారు? 20వ వచనము.
You know, a lot of rules, don't handle, don't taste, don't touch, verse 21.
అనేకమైన నియమాలు ఉన్నాయి, చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు. 21వ వచనం.
This is all these things have an appearance of wisdom.
ఇవన్నీ కూడా జ్ఞాన రూపకంగా కనపడుతూ ఉన్నాయి.
23, but it will never make you holy.
23వ వచనం. కానీ ఇవి మిమ్మల్ని ఏమాత్రము పరిశుద్ధంగా ఉంచలేవు.
This sort of self-discipline and all.
ఈ విధమైన స్వయం క్రమశిక్షణ.
Looks nice in the eyes of people.
మనుషుల దృష్టిలో మంచిగా కనపడతాయి.
You know, you dress in a particular way.
ఒక విధంగా దుస్తులు వేసుకుంటారు.
Holiness by your dress.
ఈ దుస్తుల ద్వారా పరిశుద్ధతను చూపిస్తూ ఉంటారు.
Despise other people who dress slightly differently.
కానీ వేరే విధంగా దుస్తులు వేసుకున్న వారిని తృణీకరిస్తూ ఉంటారు.
I believe that particularly women should be dressed modestly.
నేను నమ్ముతాను ముఖ్యంగా స్త్రీలు తగుమాత్రపు వస్త్రధారణ చేత అలంకరించుకోవాలి.
They don't tempt men unnecessarily.
పురుషులను అనవసరంగా శోధించబడనీయకూడదు వారు.
But there are so many different styles of dressing and we are not here to judge other people.
కాని ఇంకా వేరు వేరు రకాల వస్త్రధారణ ఉంది, వాటిని బట్టి మనం మనుషులను తీర్పు తీర్చకూడదు.
There are many people who say don't do this, don't wear this, don't touch that.
కాని కొంతమంది చెప్తుంటారు దానిని వేసుకోవద్దు, దీన్ని ముట్టుకోకూడదు, దాన్ని చూడకూడదు.
Bring people into bondage.
మరియు వారు ప్రజలను దాసత్వం క్రిందకు తీసుకుని వస్తుంటారు.
Finish with their opinions.
వారి యొక్క అభిప్రాయాలకు స్వస్తి చెప్పండి.
Dead with Christ to the world.
మీరు ఈ లోకం విషయమై క్రీస్తుతో కూడా మృతి నొందారు.
Live before God and seek to please him in everything.
దేవుని ముందు జీవించి ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి సంతోష పెట్టడానికి ప్రయత్నించండి.
Chapter 3 verse 1 we are raised up with Christ.
3వ అధ్యాయం 1వ వచనము మనం క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నాము.
Set our mind on the things that are above.
మనము పైనున్న వాటి మీదే మన మనసులు ఉంచుకోవాలి.
Verse 2
రెండవ వచనము.
And again it's speaking about this heavenly viewpoint of earthly thing.
మరియు ఇక్కడ చెప్పబడుతుంది భూ సంబంధమైన విషయాలను పరలోక దృష్టిలో చూడటం.
And so he says, consider all your earthly members as dead, verse 5.
కాబట్టి భూమి మీద ఉన్న మీ అవయవములను చంపివేయండి, 5వ వచనం.
Because you have died to all these things.
ఎందుకంటే మీరు వీటన్నింటికి చనిపోయారు కాబట్టి.
Put them off.
వాటిని చంపివేయండి.
I mean, just like sometimes you have an injury on your hand.
ఉదాహరణకు ఎప్పుడైనా మీ చేతికి దెబ్బ తగిలినట్లయితే.
And then as it heals, a scab forms over that.
అది మానే కొద్దీ చెక్కు కడుతుంది.
And then that falls off.
ఆ తర్వాత ఆ చెక్కు రాలిపోతుంది.
That was once your skin, but now it has become dead.
ఒకప్పుడు అది నీ చర్మం అయి ఉంది, కానీ ఇప్పుడు అది మృతి నొందింది.
And you don't hang on to that saying, oh, once upon a time it was my skin.
నీవు ఆ చర్మమును పట్టుకొని ఉండవలసిన అవసరం లేదు, ఒకానొకప్పుడు ఇది నా చర్మం అని.
Glad to get rid of it because there's a new skin there underneath.
దాన్ని సంతోషంగా పోగొట్టుకోవచ్చు, ఎందుకంటే దాని క్రింద కొత్త చర్మం ఉంది.
It's something like that.
ఆ విధంగానే.
You have died with Christ.
మీరు క్రీస్తుతో కూడా చనిపోయారు.
All these other things, put them away now.
వీటన్నిటిని కూడా ఇప్పుడు చంపివేయండి.
లైక్ anger, verse 8, anger, wrath, malice, slander, abuse, put them all away.
కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, భూతులు, వీటన్నిటిని విసర్జించండి.
And now you got this new skin.
ఇప్పుడు మీకు క్రొత్త చర్మం వచ్చింది.
Put on this new man.
ఈ నూతన పురుషుణ్ణి ధరించుకోనండి.
And in this new man,
ఈ నూతన పురుషుణ్ణిలో
there's no difference whether you're verse 11 whether you're a Greek or a Jew or barbarian or Scythian or anything.
ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నత పొందుటియను సున్నతి పొందకపోవట భేదం లేదు, పరదేశి అని స్థితి అనుండని దాసుడని స్వతంత్రుడని భేదం లేదు.
మ్యాన్ ఆర్ ఉమెన్,
పురుషుడైనా స్త్రీ అయినా,
ఆల్ ఆర్ ఈక్వలీ వాల్యుబుల్ ఇన్ క్రైస్ట్.
క్రీస్తులో అందరూ కూడా సమానమైన విలువ కలిగిన వారే.
యూఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యుల్ అక్సెప్ట్ ఆల్ దీస్ పీపుల్ ఆస్ ఈక్వలీ వాల్యుబుల్ ఇన్ క్రైస్ట్.
నీవు దేవుని బిడ్డవైతే వీరందరూ కూడా క్రీస్తులో అదే విధంగా విలువ కలిగిన వారని వారిని అంగీకరిస్తావు.
Therefore, have a certain attitude towards all the people in the church.
కాబట్టి సంఘములో ఉన్న ప్రజలందరి కొరకు కూడా మనము ఒక రకమైన వైఖరిని కలిగి ఉండాలి.
Passion verse 12, kindness, humility, gentleness, patience.
జాలిగల మనసు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. 12వ వచనం.
Forgiving others verse 13.
ఇతరులను క్షమించుట. 13వ వచనము.
If somebody has done something wrong to you and you got a complaint, look how the Lord forgave you, verse 13.
ఒకవేళ నీకు వేరే వారు ఏదైనా విరోధంగా చేసినట్లయితే ప్రభు నిన్ను క్షమించినట్లుగా వారిని క్షమించాలి. 13వ వచనం.
అండ్ పుట్ లవ్ అపాన్ యూ ఇన్ ఆల్ యువర్ యాక్షన్.
మరియు మీ ప్రతి పనిలో కూడా ప్రేమను ధరించుకోనండి.
దెన్ హీ గివ్స్ అ వెరీ ఇంపార్టెంట్ రూల్.
ఆ తర్వాత ఒక ముఖ్యమైన నియమాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు.
వర్స్ 15.
15వ వచనం.
హీ సేస్ లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ రూల్ ఆర్ బి ఎ రెఫరీ ఇన్ యువర్ హార్ట్ ఇన్ ఆల్ సిచ్యువేషన్.
అన్ని పరిస్థితుల్లో కూడా క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయముల్లో ఏలుచుండనీయుడి.
రెఫరీ బ్లోస్ అ విసిల్ ఇన్ అ ఫుట్బాల్ మ్యాచ్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్.
ఒక ఫుట్బాల్ మ్యాచ్ లో ఏదైనా తప్పు జరిగినప్పుడు రెఫరీ ఏలవేస్తాడు.
హీ సేయింగ్ దేర్స్ అ ఫౌల్ హియర్ యు గాట్ టు సెట్ ఇట్ రైట్ బ్రింగ్ ద బాల్ హియర్.
ఆయన చెప్తాడు ఇక్కడ తప్పు జరిగింది నీవు ఇక్కడ సరి చేసుకోవాలి బాల్ ని ఇక్కడ తీసుకుని రండి.
సో హియర్ హీ సేయింగ్
కాబట్టి ఇక్కడ చెప్పబడింది
వెన్ యూ లూజ్ పీస్ ఇన్ యువర్ హార్ట్
నీ హృదయంలో నీవు సమాధానమును కోల్పోయినట్లయితే
యూఆర్ అజిటేటెడ్ అబౌట్ సంథింగ్
నీవు దేని గురించి అయినా ఆందోళన చెందుతూ ఉన్నట్లయితే
ఎనీథింగ్
అదేదైనా సరే
లైక్ ఎ రెఫరీ బ్లోయింగ్ ఎ విజిల్ ఇన్ యువర్ హార్ట్
అప్పుడు రెఫరీ నీ హృదయంలో విజిల్ వేసినట్లుగా ఉంటుంది.
సంథింగ్ ఇస్ రాంగ్
ఏదో తప్పు జరిగింది.
దేర్ ఇస్ అ ఫౌల్ హియర్
ఇక్కడ తప్పు జరిగింది.
స్టాప్ ఎవ్రీథింగ్
అన్ని ఆపేసేయి.
సెట్ దట్ మ్యాటర్ రైట్ అండ్ దెన్ ప్రొసీడ్
ఆ విషయం సరి చేసుకుని ముందుకు సాగు.
వీ మస్ట్ ఆల్వేస్ లివ్ విత్ పీస్ ఇన్ అవర్ హార్ట్
మనం ఎల్లప్పుడూ కూడా మన హృదయముల్లో సమాధానమును కలిగి జీవించాలి.
సో మెనీ టైమ్స్ వి ఫైండ్ ద రెఫరీస్ బ్లోయింగ్ ద విజిల్ వి లాస్ట్ అవర్ పీస్ అండ్ వి కంటిన్యూ డూయింగ్ సో మెనీ థింగ్స్.
అనేక సార్లు మన హృదయంలో సమాధానమును కోల్పోయి రిఫరీ విజిల్ వేస్తున్నా కూడా మనం ఇంకా అనేకమైన విషయాలు చేస్తూనే ఉంటాం.
సో లెట్స్ టేక్ హీట్ టు ద విజిల్ ఇన్ ఫ్యూచర్
కాబట్టి భవిష్యత్తులో ఆ విజిల్ గురించి మనం జాగ్రత్త పడదాం.
దెన్ ఫ్రమ్ చాప్టర్ 3 వర్స్ 16
ఆ తర్వాత 3వ అధ్యాయం 16వ వచనం నుండి
రైట్ అప్ టు చాప్టర్ 4 వర్స్ 1
4వ అధ్యాయం 1వ వచనం వరకు కూడా
హీ సేస్ అబౌట్ హౌ వి మస్ట్ లివ్ ఇన్ ద హోమ్
మనం మన ఇంటిలో ఏ విధంగా జీవించాలి అనే దాని గురించి ఆయన చెప్పాడు.
జస్ట్ లైక్ ఇన్ ఎఫీషియన్స్
ఎఫ్సీలకు రాసిన పత్రికలో వాలే
వైవ్స్ అండ్ హస్బెండ్స్ వర్ చాప్టర్ 3 వర్స్ 18 ఆన్వర్డ్స్
భార్య భర్తల గురించి 3వ అధ్యాయం 18వ వచనం నుండి
చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ వర్స్ 20 అండ్ 21
తల్లిదండ్రులు మరియు పిల్లలు 20వ వచనం 21వ వచనం
స్లేవ్స్ అండ్ మాస్టర్స్ ద రెస్ట్ ఆఫ్ ద చాప్టర్
యజమానులు మరియు దాసులు ఆ అధ్యాయంలో మిగిలిన భాగము.
బట్ వన్ బిగ్ డిఫరెన్స్
కానీ ఒక పెద్ద తేడా ఉంది.
ఇన్ ది ఎఫీషియన్స్ వి రెడ్ దీస్ థింగ్స్ ఫాలోయింగ్ ఆఫ్టర్ ది ఎగ్జార్టేషన్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్
పరిశుద్ధాత్మతో నిండి ఉండి అనే హెచ్చరిక తర్వాత ఈ విషయాలన్నింటినీ మనం ఎఫ్సీ రాసిన పత్రికలో చూస్తాం.
ఎఫీషియన్స్ 5:18 ఇట్ సేస్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్
ఎఫెసీ 5:18 చెప్పబడింది ఆత్మతో నింపబడి ఉండి
బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ లివ్ లైక్ దిస్ ఇన్ ద హోమ్
ఆత్మతో నింపబడి ఇంటిలో ఈ విధంగా జీవించండి.
హియర్ ఇన్ వర్స్ 16
ఇక్కడ 16వ వచనంలో ఇక్కడ చెప్పబడింది
ఫిల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ లివ్ లైక్ దిస్ ఇన్ యువర్ హోమ్
దేవుని వాక్యంతో మీరు నింపబడి మీ ఇంటిలో ఈ విధంగా జీవించండి.
There it says be filled with the Holy Spirit and you sing in songs to each other.
అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండుడి అని రాసిన తర్వాత ఆత్మ సంబంధమైన పద్యములు కీర్తనల గురించి చెప్పబడింది.
Here it is the word of God which fills you and as a result of which you sing songs and praise to God.
ఇక్కడ సంగీతములతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు ఉన్న దాన్ని బట్టి క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసిస్తుంది.
Compare this with Ephesians.
ఎఫ్సీలకు రాసిన పత్రికతో దీన్ని పోల్చి చూసినట్లయితే
See how there it's the emphasis on the Holy Spirit, here the emphasis on God's Word.
అక్కడ పరిశుద్ధాత్మను గురించి నొక్కి చెప్పబడింది, ఇక్కడ దేవుని వాక్యమును గురించి నొక్కి చెప్పబడింది.
These are the two essentials to live the Christian life.
క్రైస్తవ జీవితం జీవించడానికి ఈ రెండు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి.
The fullness of the Holy Spirit and the Word of Christ.
పరిశుద్ధాత్మతో నింపబడటం మరియు క్రీస్తు వాక్యము.
If we devalue any one of them, we cannot grow spiritually.
ఈ రెండింటిలో కూడా దేనికైనా మనము విలువ ఇవ్వనట్లయితే ఆత్మీయంగా మనం ఎదగలేము.
Lot of Christians devalue one of these.
అనేక మంది క్రైస్తవులు ఈ రెండింటిలో ఏదో ఒక దానికి విలువ తగ్గిస్తూ ఉంటారు.
Go astray.
మరియు తొలగిపోతుంటారు.
In chapter 4,
4వ అధ్యాయంలో
we read about devoting ourselves to prayer verse 2.
ప్రార్థన కొరకై మనకు మనం ఇచ్చుకోవటం గురించి ఇక్కడ చెప్పబడింది 2వ వచనము.
Being very careful in our speech verse 6 so that we never say anything without grace.
మన మాటల విషయంలో కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి, కృప లేకుండా ఏది మాట్లాడుకున్నట్లు.
Always speak with grace.
ఎల్లప్పుడూ కృపాసహితముగా మాట్లాడాలి.
In chapter 4 verse 12 we read about Epaphras who is always praying for you.
Epaphra ellappudu mee gurinchi prarthan chestunnadu. 12వ వచనము.
What is he praying?
Deni gurinchi ayana prarthan chestunnadu.
Again you see he's not praying that they should have better houses and get promotion in their jobs and things like that.
మరలా మనం ఇక్కడ చూస్తున్నాము, ఆయన వారి గురించి వారికి మంచి ఉద్యోగాలు రావాలని, పదోన్నతులు రావాలని, పెద్ద ఇళ్లు కలిగి ఉండాలని ప్రార్థన చేయట్లేదు.
These apostles did not pray for the foolish type of things today's preachers pray for.
ఈనాటి బోధకులు ప్రార్థన చేస్తున్న బుద్ధిహీనమైన సంగతుల గురించి ఆ అపోస్తలులు ప్రార్థన చేయలేదు.
You won't find a single prayer like that in the New Testament.
కొత్త నిబంధనలో అటువంటి ఒక్క ప్రార్థన కూడా మనం చూడము.
He prays that they may stand perfect and fully assured in the will of God.
వారు సంపూర్ణులు అవటానికి మరియు ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలవారై నిలకడగా ఉండటానికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు.
Christians are being deceived today because they don't know God's word.
వారికి దేవుని వాక్యం తెలియదు కాబట్టి క్రైస్తవులు ఈనాడు మోసపోతూ ఉన్నారు.
And we notice another thing here.
మరొక విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం.
That Epaphras also prayed with a deep burden for the church in Laodicea.
లవోదికయ సంఘం కోసం ఎఫెఫ్రా ఎంతో భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
All prayed for the church in Laodicea.
లవోదికయ కోసం పౌలు ప్రార్థన చేశాడు.
He wrote a letter to the church in Laodicea.
లవోదికయ సంఘమునకు పత్రిక కూడా రాశాడు పౌలు.
And he says that in verse 16.
మరియు 16వ వచనంలో ఆయన చెప్తున్నాడు.
I have sent a letter to the church in Laodicea.
లవోదికయకు కూడా నేను ఒక పత్రికను రాసి పంపాను.
I want you after you read this letter send it on to Laodicea.
ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికయ వారి సంఘములోను చదివించండి.
And get the letter which I sent to Laodicea you read that also.
లవోదికయకు రాసిన పత్రికను మీరును చదివించుకొనుడి.
Unfortunately that letter to Laodicea is not found.
దురదృష్టవశాత్తు లవోదికయకు రాసిన పత్రిక కనుగొనబడలేదు.
It must have been a very good letter.
బహుశా అది కూడా ఎంతో మంచి పత్రిక అయి ఉండాలి.
Obviously they didn't listen to it.
వారు దీన్ని వినలేదు.
That's why you see in Revelation chapter 3 the church in Laodicea became such a pathetic church.
అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం లవోదికయ సంఘం యొక్క పరిస్థితి ఎంతో దౌర్భాగ్యంగా ఉంది.
We see in chapter 4 verse 14.
మనం చూసాం 4వ అధ్యాయం 14వ వచనంలో.
Demas was once a co-worker with Paul.
దేమా ఒకానొకప్పుడు పౌలు యొక్క సహపనివాడై ఉన్నాడు.
Few years later he is a backslider in 2 Timothy 4 he's gone off.
కొన్ని సంవత్సరాల తర్వాత అతడు వెనక్కు జారిపోయి 2 తిమోతి 4లో పౌలును విడిచిపెట్టి వెళ్లిపోతాడు.
Co-worker of Paul can become a backslider.
పౌలు తోటి పనివాడు కూడా వెనక్కు జారిపోయేవాడుగా ఉండవచ్చు.
One last thing.
ఒక చివరి విషయం.
Say to Archippus, verse 17, take heed to the ministry which you have received in the Lord that you fulfill it.
ప్రభు నందు నీకు అప్పగింపబడిన పరిచర్య నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి.
That's a word to you.
అది నీ కొరకైన మాట.
God is a ministry for you.
నీ కొరకు కూడా దేవుడు ఒక పరిచర్యను కలిగి ఉన్నాడు.
Whatever the small or big.
అది చిన్నదైనా ఉండొచ్చు, పెద్దదైనా ఉండొచ్చు.
It's maybe a small ministry or a big ministry.
ఆయన చిన్న పరిచర్యనైనా ఇవ్వచ్చు, పెద్ద పరిచర్యనైనా ఇవ్వచ్చు.
Make sure you fulfill it.
దాన్ని నెరవేర్చుటకు జాగ్రత్త పడు.
Don't worry about other people.
వేరే వారిని గురించి ఆలోచించవద్దు.
Fulfill your ministry.
నీ పరిచర్య గురించి నీవు ఆలోచించు.
God bless you.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.